జాతి యొక్క చరిత్రలో 2000 సంవత్సరం తర్వాత చాలా చిత్ర విచిత్రమైనటువంటి మార్పులు ఏర్పడుతున్నాయన్నది కొంచెము అవగాహన ఉన్నటువంటి వాళ్ళు న్యూస్ పేపర్స్ చదువుతూ ఉంటే తెలిసిపోతూ ఉంటుంది. మీకు మానవ చేతనత్వం యొక్క వికాసము కొన్ని విశేష కారణాల వల్ల శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత కీలితము చేయబడినది. కీలితము చేయబడింది అంటే అర్థమవుతుంది కదా, ఒక బ్రేక్ ఇచ్చారు వాళ్ళు. మానవీయ చేతనత్వ వికాస క్రమములో ఒక బ్రేక్ వచ్చింది మనకి. ఆ బ్రేక్ 2000 వరకే ఉన్నది, దాని తర్వాత మానవీయ చేతనత్వ వికాసములో బ్రేక్ లేదు. కానీ చాలా స్పీడ్గా వెళ్తున్నటువంటి బండికి మీరు బ్రేక్ వేసినా బ్రేక్ వేసిన చోట ఆగదు, అది కొంచెం ముందుకు వెళ్ళి ఆగుతుంది. అలాగా 2000 సంవత్సరానికి బ్రేక్ వేసేయమని ఋషులు ఎన్ని రకాలుగా చెప్పినా మానవజాతి బ్రేక్ వేసుకోవటానికి కొంచెం టైం పడుతుంది. అది ఈ బ్రేక్ పడి మానవ చేతనత్వ వికాసానికి మధ్య ఉన్నటువంటి మిస్ అయినటువంటి లింకులు మనం పట్టుకోవటానికి ఆధునిక విజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకుని ఇదివరకు చెప్పినటువంటి వాళ్ళ పుస్తకాలు చదువుకుని ఈ కాలంలో ఆవిర్భవించినటువంటి గురుసత్తా ప్రతిరూపాల యొక్క రచనలు మనం చదువుకుంటే ఏమి చేయాలో మనకి బోధపడుతుంది. ఇది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏ కారణం వల్ల మానవ జాతి యొక్క ఆధ్యాత్మిక వికాస క్రమము కర్మకాండ వరకే ఆగిపోయింది, అదొక పెద్ద దురదృష్టం. మతములన్నీ కూడా నువ్వు ఆచరించేటటువంటి కర్మకాండ మీద ఆధారపడుతూ ఉంటున్నాయి. నువ్వు మస్జిద్కి వెళ్తే ముస్లింవి, దేవాలయానికి వెళ్తే హిందువి, చర్చికి వెళ్తే క్రిస్టియన్, బైబిల్ చదివితే క్రిస్టియన్వి, ఖురాన్ చదివితే ముస్లింవి, భగవద్గీత చదివితే హిందువి. ప్రశ్న నువ్వు ఏం చదివావు అన్నది కాదు, నువ్వేమి ఆచరిస్తున్నావు అన్నది మర్చిపోతున్నావు. మనం డాక్టర్ అవుదాం అనుకుని యాక్టర్ అయిపోయిన వాడు ఒకళ్ళు ఉంటారు, వాడి దగ్గరికి డాక్టరీ కోసం వెళ్ళాం మనం, ఇంచేత వాడు ప్రాక్టీస్ చేయటం లేదు. వాడు చదివినటువంటి విద్యను వాడు ప్రాక్టీస్ చేయటం లేదు. కానీ వింత ఏమిటి అంటే ఆచరణలో లేనటువంటి విద్యను నేర్పించేటువంటి దేవాలయాలు సంఖ్య ఖచ్చితంగా విద్యాలయాల కంటే ఎక్కువ ఉంది. విద్యాలయాలు లేని పల్లెటూళ్ళు ఉండొచ్చు, కానీ దేవాలయాలు లేని పల్లెటూళ్ళు ఉండవు కదా. నేను చెప్పింది కొంచెం ఆ మాటని జీర్ణించుకోండి మీరు, నేనేం చెప్తున్నాను. నేను విద్యాలయాలు ఈ మధ్య ఏర్పడుతున్నాయి, ఇంకా కరెక్ట్గా మాట్లాడతా అంటే 40 ఏళ్ల కిందట గుంటూరులోనే లేవు ఇప్పుడున్నటువంటి విద్యాలయాలు. ఖచ్చితంగా నేను లెక్చరర్గా ఉన్న విద్యాలయం లేనే లేదు, 71లో ఓపెన్ అయింది అది. కానీ దేవాలయాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? ఈ దేవాలయాల యొక్క బ్యాక్గ్రౌండ్ ఎంత పాతది మీరు కొంచెం ఆ క్వశ్చన్ వేసుకోండి. నేను ఎక్కడైనా ఉండొచ్చు, వాడు ఆటవిక జాతివాడు కావచ్చు, చిక్కుపోయేవాడు కావచ్చు, మన దృష్టిలో వాడు పెద్ద విద్యావంతుడు కాదు, కానీ వాడికి కూడా ఓ దేవాలయం ఉంది అక్కడ ఆఫ్రికన్ జంగల్స్లో. బట్టలు కూడా కట్టుకోవటం చేతగా అనేటువంటి అబోరిజినల్ ట్రైబ్స్ ఉంటాయి, వాళ్ళకి దేవాలయాలు ఉన్నాయని మనకి తెలుసు కదా. మన దేవాలయాలు వాళ్ళ దేవాలయాలు లో ఉన్నటువంటి తేడా గురించి నేను మాట్లాడటం లేదు. మానవీయ చేతనత్వము ఆ అబోరిజినల్ ట్రైబ్స్లో భగవంతుడి మీద వాడికి ఉన్నటువంటి జ్ఞానాన్ని పోల్చి చూసుకుని, ఇంత అద్భుతమైనటువంటి కంప్యూటరు యుగంలో ఉన్నటువంటి మనము దేవాలయాలకు వెళ్తున్నప్పుడు భగవంతుడి మీద ఉన్నటువంటి అవగాహన్ని మనం పోల్చి చూసుకుంటే ఏమైనా తేడా ఉందా భగవంతుడి మీద అవగాహన మీ ఉద్దేశంలో? నా ప్రశ్న అర్థమైందా మీకు? విభిన్న ఆధునిక విద్య స్థాయిలలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు, ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి పిహెచ్డీ వరకు, సైంటిస్ట్ దగ్గర నుంచి పొలిటీషియన్స్ వరకు, మహామహా పండితులు, వేద విద్యా విశారదులు, అలాగే మిగతా భాషల్లో వాళ్ళ వాళ్ళ భాషల యొక్క వాళ్ళ వాళ్ళ మతాల యొక్క ఉద్గ్రంథాలను ఔపాసన పట్టినటువంటి మహామహా పండితులు ఉండవచ్చుగాక. భగవంతుడి యొక్క అనుభవం పొందటములో ఎంతమంది సఫలీకృతులయ్యారని మీ ఉద్దేశం? ప్రశ్నకి మీరు జవాబు ఇవ్వాలి, ఊరుకుంటే ఒప్పుకోను నేను, లేకపోతే మీకు ప్రశ్న అర్థం లేదంటే నేను మళ్ళీ ప్రశ్న చెప్తాను. నేను దేవాలయాలకి వెళ్తున్నటువంటి వ్యక్తులు, చర్చికి వెళ్తున్నటువంటి వ్యక్తులు, మస్జిద్కి వెళ్తున్నటువంటి వ్యక్తులు, గురుద్వారాలకి వెళ్తున్నటువంటి వ్యక్తులు, లేకపోతే అడవిలో ఉన్నటువంటి వాడు నమ్మినటువంటి దేవతల్ని పూజించేటటువంటి వ్యక్తి, వాడు నమ్మినటువంటి ఏదో ఒక బొట్టు ఏదో పెట్టుకునేవాడు, ఏ కూనాలమ్మో ఏదో రకరకాల పేర్లు చెప్పుకుంటారు కదా, ఈ రకరకాలైనటువంటి పేర్లు చెప్పుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఎన్నుకున్న స్థలములో పొందే అనుభూతికి మనము పొందేటటువంటి అనుభూతి ఏమైనా తేడా ఉందా? ఎలిమెంటరీ స్కూల్లోనూ 10th క్లాస్లో తేడా ఉంది కదా ఎడ్యుకేషన్లో, ఇంటర్మీడియట్లో తేడా ఉంది కదా, డిగ్రీలో తేడా ఉంది కదా. కానీ దేవాలయాలలోకి వెళ్తున్నటువంటి వ్యక్తికి, చర్చిలోకి వెళ్తున్నటువంటి వ్యక్తికి అనుభూతులలో ఏమైనా తేడా ఉన్నదా అది నేను అడుగుతోంది, ఉందా లేదా అని మీరు చెప్పాలి నాకు. మీకు కనిపిస్తోందా అది? మీరు నాకు ఆన్సర్ ఇవ్వటం లేదు, వచ్చిన పెద్ద కూడా అది అంటే నాకు పెద్ద డౌట్ ఏంటంటే అసలు నేను ఏం భాష మాట్లాడుతున్నానని నాకు అనుమానం వస్తుంది. ఉందా తేడా ఏమైనా, ఇందువల్ల లేదు అన్నది మనం ఇప్పుడు ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్నకి జవాబు మనం ఇక్కడ ఇస్తున్నాం అన్నది మీకు తెలియాలి. ఏంటి ప్రశ్నకి మనం జవాబిస్తున్నాం? మనం ఇచ్చినటువంటి ప్రశ్న ఏమిటి అంటే, దేవతారాధన అన్నది మానవ శరీరధారి ఏ మానసిక స్థితిలో ఉన్నా కామనే, అందులో మనకు డౌట్ లేదు కదా. చదువుకున్నవాడు కావచ్చు, చదువుకోనివాడు కావచ్చు, విద్యావంతుడు కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, శాస్త్రజ్ఞుడు కావచ్చు, చదువు రాని దద్దమ్మ కావచ్చు, అడవిలో ఉన్నటువంటి వాడు కావచ్చు, వాడికి అసలు ఇంకొక జాతి మొహాన్ని చూసి ఉండకపోయేటటువంటి జాతులు చాలా ఉన్నాయి శ్రీశైలం అడవుల్లోనే, చాలా ఆశ్చర్యంగా చూస్తారు మనం వెళ్తే. కానీ వాళ్ళకి భగవంతుడు ఉన్నాడు, వాళ్ళకి దేవతా విగ్రహాలు ఉన్నాయి, దేవతా ఉపాసనలు ఉన్నాయి, పూజలు ఉన్నాయి, ఆఫ్రికన్ జంగల్స్లో ఉన్నారు. కానీ భగవంతుడి గురించి సర్వజనీనమైనటువంటి విశ్వాసము వెనక ఉన్నటువంటి దేవాలయాలలో వెళ్తున్నటువంటి వ్యక్తులు ఏమి నేర్చుకుంటున్నారు? జవాబు లేదు, అవునా కాదా? ఏం నేర్చుకుంటున్నాం మనం రామాలయానికి వెళ్ళి, ఏమి నేర్చుకున్నాం మనం కృష్ణాలయానికి వెళ్ళి, ఏమి నేర్చుకున్నాం మనం దుర్గాలయానికి వెళ్ళి, ఏమి నేర్చుకుంటున్నాం మనం గాయత్రీ మందిరానికి వెళ్ళి? ప్రశ్న అర్థమవుతుందా ఏంటో? అది కామర్స్ కాలేజీ అంటాం, అక్కడికి వెళ్ళి కెమిస్ట్రీ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మనం అడుగుతామా? ఎందుకు అడగం? కథ. మెడికల్ కాలేజీకి వెళ్ళి, కాస్త మాకు ఇంజనీరింగ్లో ప్రాబ్లం వచ్చిందండి, అదేదో అడిగారు, ఎక్కడ మేము ఎలా కట్టాలండి అని అడుగుతామా? ఎందుకు అడగం? కానీ దేవాలయాలలో ఎందుకు మనకి ఆ తేడా అర్థమవటం లేదు? కృష్ణుడి యొక్క ఆలయం ఖచ్చితంగా వేరే, గాయత్రి యొక్క ఆలయం ఖచ్చితంగా వేరే, దుర్గ యొక్క ఆలయము ఖచ్చితంగా వేరే, ఎందుకు అది రావటం లేదు? అవగాహన అవుతోందా? ఆ ప్రశ్నకి మనం జవాబు ఇవ్వగలగాలి. ఇక్కడ కాదు, అదే తప్పు. ఎలక్ట్రిసిటీ ఈజ్ వన్, బట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఆర్ నాట్ వన్. ఎయిర్ కండిషనింగ్ బాగు చేసేవాడు ఫ్రిడ్జ్ని బాగు చేయలేడు, ఫ్రిడ్జ్ని బాగు చేసేవాడు హీటర్ని బాగు చేయలేడు. ఎలక్ట్రిసిటీ ఈజ్ వన్. మరి ఎందుకు మీరు ఇన్ని డివిజన్స్ పెట్టుకుంటున్నారు? ఒకటే అంటే ఎయిర్ కండిషనర్ బాగు చేసేవాడు మీ ఉద్దేశంలో, మిగతా ఇన్స్ట్రుమెంట్స్ బాగు చేసేవాడు గురించి నేను దేవాలయాలు చెప్తున్నాను. ఎలక్ట్రిసిటీ ఒకటే, ఓకే, కానీ మీ శరీరంలో ఉన్నటువంటి దేవత్వము ఆ శరీరంలో ఉన్నటువంటి దేవత్వం ఒకటి కాదు. ఎందుకు ఒకటి కాదు? ఫ్రిడ్జ్లో పనిచేసేటటువంటి ఎలక్ట్రిసిటీ ఖచ్చితంగా హీటర్లో పనిచేసేటటువంటి ఎలక్ట్రిసిటీ కాదు. ఇంచేత హీటర్లో పనిచేసేటటువంటి ఎలక్ట్రిసిటీ ఏమిస్తుంది మీకు? హీట్ ఇస్తుంది. ఫ్రిడ్జ్లో పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీ ఏమిస్తుంది? రెండు ఒకటని ఎలా అంటాను నేను? శక్తి ఒకటే కావచ్చు, ఖచ్చితంగా ఎఫెక్ట్ వేరే. ఎఫెక్ట్ వేరే అయినప్పుడు కృష్ణుడు ద్వారా వచ్చేటటువంటి ఎఫెక్ట్, రాముడు ద్వారా వచ్చేటటువంటి ఎఫెక్ట్ వేరువేరుగా ఉండాల్సిందేగా. అది ఎందుకు అర్థం అవటం లేదు మనకి? వేరువేరుగా ఉన్నప్పుడు రాముడితో మనం ఏం సాధించుకోవాలి, కృష్ణుడితో ఏం సాధించుకోవాలో మనకు అర్థమవుతుంది. ఐ క్లియర్? మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా డైరెక్ట్గా బంబార్డ్ చేయండి అని అడుగుతున్నాను నేను. మీకు తెలియటం లేదు ఇక్కడ ఏం చెప్తున్నాను నేను. ఇక్కడ మీరు నేర్చుకునేది నాకు తెలిసి ఖచ్చితంగా, నాకు ఎవడైనా 20 సంవత్సరాల కిందట చెప్పు ఉంటే నా పరిస్థితి ఎలా ఉండేదో. చాలా రాంగ్ ట్రాక్లో గెలుపుతున్నాం మనం. గాయత్రి మీరు ఉపాసన చేస్తూ ఉంటే ఖచ్చితంగా రాముడు కృష్ణుడు ఉపాసన మీరు చేయటం లేదు. మీరు చేయటం లేదు. మీరు శక్తి అదే కావచ్చు, అది వేరే విషయం. నేను చెప్పేది అదే. ఖచ్చితంగా ఆ ప్రశ్నకే నేను రాబోతున్నాను. మీరు దేవాలయాలకు వెళ్తున్నారు, కానీ దేవాలయాలకి మీరు ఎందుకు వెళ్తున్నారో, ఆ కోరిక ఎందుకు తీరుతోందో, ఆ కోరిక కొంతమందికి ఎందుకు తీరటం లేదో జవాబు లేదు మన దగ్గర. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వాడు చెప్తాడు నేను పారాసెటమాల్ వేసినా మీకు మందుకు పంచేయలేదు చెప్తాడు. వాడు చచ్చి ఎందుకు చచ్చిపోయాడో కూడా చెప్తాడు మందు వేసినా. దానికి లాజిక్ ఉంది, ఒక ర్యాషనలిజం ఉంది, ప్రోగ్నోసిస్ అంటాం దాన్ని. డయాగ్నైజ్ చేస్తాడు, డయాగ్నైజ్ చేస్తే కూడా చెప్తాడు మీరేమి కంగారు పడకండి, కొన్నాళ్ళు చికాకు పెట్టచ్చు కానీ ఖచ్చితంగా బతుకుతాడు. దాని తర్వాత కొన్నాళ్ళతో ఏమంటాడు చెప్పలేమండి, మేము చెప్పలేము, బతుకుతే బతకచ్చు. బతక అంటే అంతా వాడికి తెలుసును అని వాడు అండు, కానీ ఖచ్చితంగా వాడు మీకు వచ్చిన రోగాన్ని బట్టి వాడు చెప్పేయగలడు మీరు ఉంటారో ఉండరో. 90% కరెక్ట్ అవుతాడు వాడు. కానీ దేవాలయాలలో అసంభవమైనటువంటి కోరికలు తీరిపోయిన ఇన్స్టెన్స్ ఉన్నాయి, అద్భుతమైనటువంటి మ్యాజికల్ జరిగినవి ఉన్నాయి, అతి సహజమైనటువంటి కోరికలు తీరనివి ఉన్నాయి. కారణం ఏం చెప్పుకుంటావు అంటే నీ చేతకాంతనం, నీకు శ్రద్ధ లేదు, అదేగా మనం ఇచ్చే జవాబు. కానీ సైన్స్లో విజ్ఞానంలో ఏ వ్యక్తి కూడా నీకు శ్రద్ధ లేదు కనుక మందు పనిచేయలేదు అని మాత్రం అండేవాడు. కండిషన్ ఏంటి అంటే నువ్వు మందు వేసుకోవాలి, నీకు నమ్మకం ఉన్నా లేకపోయినా, నీకు నమ్మకం ఉన్నా లేకపోయినా మందు వేసుకుంటే పనిచేస్తుంది. నాకు తెలీదు, కళ్ళు మూసుకుని నోళ్ళు నొప్పులు ట్యాబ్లెట్ అనుకుని బీపీ మాత్రం వేసేసుకున్నాను, ఏమవుతుంది? ఖచ్చితంగా నా బీపీ డౌన్ అయిపోతుంది. నాకు తెలియక్కర్లే నేను, అవునా, నన్ను నమ్మకం ఉండాలా? దేవాలయాలలో ఈ ఫూలిష్నెస్ మనం తొలగించాలి. ఇన్సాన్ భీ నయా నయా, దేవత్వ భీ నయా నయా. కొత్త అయినటువంటి దేవత్వము, కొత్త అయినటువంటి మానవత్వం రావాలి. ఇది మనం చెప్పాలి చాలా స్పష్టంగా. అందుకు అంతమంది దేవతలు ఉన్నారు మీకు. శక్తి కావాలంటే దుర్గను ఉపాసన చేయాలి, డబ్బు కావాలంటే లక్ష్మిని మాత్రమే ఉపాసన చేయాలి, విద్య కావాలంటే మరి అది చేస్తున్నావా మనం? ఇంత తెలిసి మరి మనకి ఏం తెలిసినట్టు, ఏం తెలిసినట్టు దేవాలయాల గురించి? కానీ దేవాలయ నిర్మాణంలో దానికి కావలసినటువంటి నియమాలు పెడుతున్నారా శాస్త్ర ప్రకారం? క్వశ్చన్ చేయమని మనం తెలిస్తేగా, ఒకవేళ ఎవడైనా చెప్తే వింటేగా. ఏంటి ఫండమెంటల్ రూలు? దేవాలయంలో ఉన్నటువంటి గర్భస్థలో ఉన్నటువంటి మూల విరాట్ చీకట్లోనే ఉండాలి, వాడికి ఎప్పుడు వెళ్తురు ఉండకూడదు, కిటికీలు కూడా ఉండవు. అక్కడ తిరుపతి వెళ్ళి చూడండి, అక్కడ కిటికీలు అవి ఏమి ఉండవు. వాడిని మీరు ఎప్పుడు చూడాలి? కర్పూరం వెలిగించినప్పుడు మాత్రమే మీరు చూడాలి, కర్పూరం యొక్క మంటలోనే దాన్ని చూడాలి. అది కండిషన్ మొట్టమొదటిది. ఆ కండిషన్ ఉన్నటువంటి దేవాలయాలు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? అసలు ఎన్ని ఉండనిస్తున్నాం మనం? ఏం చెప్తాం? మోస్ట్ అన్హైజీనిక్ అంటాం, కానీ న్యూక్లియర్ రియాక్టర్ మాత్రం చాలా చీకటిగా ఉంచుతాం, కప్పేసి ఉంచుతాం, ఎక్కడ ఏమి పోనిమో. ఎందుకు కప్పేస్తాం? ఇంత లావ్ అయినటువంటి లెడ్ షీట్స్ పెడతాం అక్కడ. ఎందుకు పెడతాం అంటే రేడియో యాక్టివిటీ చాలా డేంజరస్, నువ్వు చస్తావురా, కిటికీలు పెడతాయి అంటాం. అది తెలివైన పని, అక్కడ అన్హైజీనిక్ కాదు. అది ఫాలో అవుతున్నారా ఏం చెప్తున్నాను నేను? ఈ భావన అర్థం చేసుకోండి. అసలు ఎక్కడ రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయి ఎన్ని రకాలుగా చెప్పినా మనం బండి రైల్లో కరెక్టా పట్టండే. శివకేశవులకి భేదం లేదు అన్నవాడు పరమ దద్దమ్మ, అది నిజం అనుకునేవాడు ఇంకా పరమ మూర్ఖుడు అని మీరు దమ్ముండి చెప్పాలి. వాడు ఎంత పండితుడు చెప్పనా? మన పురాణాలు ఏం చెప్తున్నాయి? శివుడు చేసిన ప్రతి చెడ్డ వెధవ పని కూడా విష్ణువుతో రక్షించాడు అంటాం లేదా? ఎవడు గొప్ప? నేను ఆ విషయంలో దెబ్బలాట్టలేను. నేను ఇంతకీ శివుడు గొప్ప ఆ విషయం నేను మాట్లాడటంలే. చాలా స్పష్టంగా ఎవడి పని ఏదో డివైడ్ చేసి ఉంది, వాళ్ళ లక్షణాలు డివైడ్ చేసిబడి ఉంది. శ్మశానంలో ఉండేటటువంటి వాడు శివుడు, కళ్యాణకరమైనటువంటి ఆనందదాయకమైనటువంటి పరిస్థితుల్లో ఉండేవాడు విష్ణువు. తెలుసు కదా మనకిది. కానీ దాన్ని తెలిసి ఏం ఉపయోగించుకుంటున్నారు మీరు? యజ్ఞ ప్రక్రియ అందుకు ఉపయోగపడుతుంది. యజ్ఞము, మహాయజ్ఞము, అశ్వమేధ యజ్ఞము దానికి చెప్పబడుతున్నది. అసలు మీరు దేవతాశక్తుల్ని ఉపయోగించుకునేటటువంటి విద్యను భ్రష్టు పెట్టి పాడేశారు ఈ పండితులందరూ కూడా కలిసి. ఎందుకు భ్రష్టు పెట్టారు అన్నదానికి నిరూపణ ఏమిటి అంటే, బెంగళూరులో ఒక యజ్ఞం జరిగింది, చాలా అద్భుతమైనటువంటి రాజస్థాన్లో ఉండేవాడు శ్రీమాలి అని, ఆయన భార్య పేరు కూడా తమాషా ఏంటి అంటే భగవతీదేవి శర్మ, గురువుగారి భార్య పేరు కూడా భగవతీదేవి శర్మ. గురువుగారు వాళ్ళిద్దరు కూడా గురుబాయిలు. గురువుగారు చాలాసార్లు చెప్పేవారు, నాతో చెప్పలేదు, పుస్తకాల్లో రాసేవారు, తంత్ర ఈజ్ ఆల్సో ఏ సైన్స్, అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే నేను నేర్పుతాను అని. శ్రీమాలి చాలామందికి నేర్పాడు తంత్ర. ఇప్పుడు లేడు, మొన్ననే రెండేళ్ళే అయింది ఆయన శరీరం వదిలేసి. కానీ ఏ యాంగిల్లో నేను చెప్పుకొస్తున్నానో మీకు పాయింట్ అర్థమవుతుందా? ఈ పండితులందరూ కూడా కలిసి ఎక్కడ వరకు తీసుకొచ్చారు అంటే ఈ యజ్ఞ విద్యను కర్మకాండ వరకు తీసుకొచ్చారు బెంగళూరులో. కేవలం కర్మకాండ, ఎంత గొడవో, అది కరెక్ట్గా లేదు, ఆ రంగు కరెక్ట్గా లేదు, అది కరెక్ట్గా లేదు, మీరు దాన్ని చేయండి, అది చేయండి, సరే యజ్ఞం మొదలెట్టారు. యజ్ఞం మొదలెట్టాక చంద్రమంత్రం ఒకడు చదువుతూ ఉంటే, నవగ్రహ మంత్రం ఉంటుంది కదా, ఇంకోడు సూర్యమంత్రం చదువుతున్నాడు. ఈయన లేచి ఆపాడు, మీరు తప్పు చదువుతున్నారండి అని. మీకు తెలుసు కదా నార్త్ చూడమయ్యా ఏం జరిగింది అక్కడ, మీకు తెలుసు కదా నార్త్ ఇండియా సౌత్ ఇండియా యాక్సెంట్ ఉచ్చారణ చాలా తేడా ఉంటుంది. ఎవరి యాక్సెంట్ బాగుంటుంది, ఉచ్చారణ ఎవరిది బాగుంటుంది? మీరు చాలా ఆనెస్ట్గా చెప్పాలి. మాస్టర్ ఏమనుకుంటారు? మాస్టర్ మనసులో దూరం డౌట్ లేదు కదా, రైట్. అక్కడ అదే జరిగింది, అక్కడ అదే జరిగింది. ఏంటి ఈయన శ్రీమాలి యాక్సెంట్ వేద పండితుడు అన్నాడనుకో అద్భుతంగా ఉంటుంది కదా. అదే క్వశ్చన్ చేశారు వాళ్ళు, శ్రీమాలి ఏం మాట్లాడలేదు. వచ్చిన పెద్ద గొడవ ఏంటంటే శిష్యులకు వస్తున్న గొడవ ఎప్పుడు కూడా, మాస్టర్ ఏంటి అలా అంటున్నారు, మరి వాళ్ళు ఉచ్చారనే కరెక్టా, మరి మనం చేస్తోందంతా తప్పేనా అన్నాడు. కాదు మీరు చేస్తుంది రైటే అన్నాడు. మరి మీరు వచ్చారు యజ్ఞానికి, మరి మీ ఉచ్చారణ బాగలేదన్నారు, అది చేయలేదన్నారు, మరి ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు. చేయటానికి ఉంది, వాళ్ళు చేసుకుంటున్నారు కదా యజ్ఞం, పిలిచారు, మన ఉచ్చారణ బాగలేదన్నారు, పోనీ లేదు జరగని అన్నారు. ఆ శిష్యులు ఒప్పుకోరుగా ఛాలెంజ్ చేశారు వాళ్ళు, మా గురువు గారిది తప్పని నిరూపించండి మీరు అని. ఉంటాడుగా ఇంకోడవుడు, అసలు మీ గురువుది కరెక్టా నువ్వు నిరూపించన్నాడు. నిజంగా జరిగింది సంఘటన, 1968 జరిగింది అనుకుంటా ఇది, కరెక్ట్ ఇయర్ గుర్తులేదు నాకు, అప్పుడు నేను కాశీలో ఉండేవాడిని. సరే పోటీ పడింది. తమాషా ఎప్పుడు ఏంటంటే, గురువుకి గురువుని నువ్వేమన్నా అనుకోడేమి, వాడిని శిష్యుడంటే మాత్రం గురువు కోళ్ళు మండుతుంది. అది ఆ గురు శిష్య సంబంధం చాలా అద్భుతమైనటువంటి సంబంధం. అసలు శిష్యుడి మీద గురువు ఉండగా ఈగ వాలదు, గురువు ఉండగా గురువు లేని క్షణం ఎప్పుడైనా ఉంటుందా, అంతే శిష్యుడి మీద ఎప్పుడూ ఈగ వాలదు. సరే ఛాలెంజ్ చేశాడు వీడు, మరి ఇప్పుడు ఏం చేశాడు, సరే మీరు మంత్రాలు చదవండి అన్నాడు. సరే వాళ్ళు మంత్రాలు చదివారు. మంత్రాలు చదివిన తర్వాత సూర్యుని ఆవాహన చేశారు, ఆవాహయామి స్థాపయామి పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి. సూర్యుడి మీద నీళ్లు పోస్తే ఏమవ్వాలి, మనం పాద్యం అర్ఘ్యం అంతా ఇచ్చేస్తూ ఉంటాం, సూర్యుడికి ఏమీ అవ్వదు, మనకి ఏమవుదు. అంతే జరిగింది అక్కడ. సరే చంద్రుడికి చేశారు, చేశాక మీరు ఆగండి నేను మంత్రం చదువుతా అన్నాడు. ఆ మంత్రం చదివాడు, అక్కడ మంట అంటుకుంది. అక్కడ చంద్రమంత్రం చదివాడు, చల్లారిపోయింది మంట. మీ ఇష్టం, ఇంకా మీరు ఆవాహన చేసుకోండి, మీ దేవతను మీరు ఆవాహన చేశారు, నేను ఆవాహన చేశాను, చేయగలగాలి కదా. ఎందుకు ఈ కర్మకాండం, నేను అందుకే చెప్పాను, ఈ యజ్ఞ విద్యను మీరు ప్రాణ విద్యతో లింక్ చేసుకునేటటువంటి టెక్నిక్ నేర్చుకోవాలి అంటే రోజుకి 2 గంటలు మీరు అవస్థపడాలి. అది ఒకరోజు 2 రోజుల్లో వస్తుందన్న మీ ఉద్దేశం ఇది, నేను చేసినా జరగదు అది, కానీ టెక్నిక్ చెప్పగలను నేను. ఇంచంటే నాకు ఆ దృష్టిలో ఇంట్రెస్ట్ లేదు, నాకు యజ్ఞ దృష్టిలో. కానీ మీకు దమ్ముండి మీరు నేర్చుకోగలిగితే 5-6 నెలల్లో నేర్చుకోవచ్చు మీరు, కానీ దానికి మీరు చాలా కష్టపడాలి. మీరు నేర్చుకుంటా మాస్టర్ అని చెప్పిన 2 రోజు పారిపోతే నేనేం చేస్తాను. కానీ కండిషన్ ఏంటో అర్థమైంది ఇక్కడ, నేనేం చెప్తున్నాను, నువ్వు దేవతని ఆహ్వానం చేశాక నీ మంత్రంతో దేవత రాకపోతే అదేం మంత్రం అసలు. దేవతలన్నీ మంత్రానికి కట్టుబడి ఉంటాయి, అసంభవం. నువ్వు మంత్రం చదివాక దేవత రాలేదు అంటే ఇప్పుడు ఎవరు ఉచ్చారణ కరెక్ట్? మీరే చెప్పారుగా చాలా బాగుంటుంది మన ఉచ్చారణని. ప్రశ్న అక్కడ ఉచ్చారణ కాదు, అందుకు నేను చెప్పింది. ఇంకోటి కూడా లాజికల్గా నేను ఇంకో లాజిక్ చెప్తూ ఉంటాను. మనం ఇంగ్లీష్ మాట్లాడతాం, నేను మాట్లాడిన ఇంగ్లీష్ మీకు అర్థమవుతుంది కదా. బ్రిటిష్ వాడు వస్తాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు, అర్థమవుతున్నా మీకు? ఇంతకీ ఎవడు ఇంగ్లీష్ ఉచ్చారణ కరెక్ట్, నాదా వాడిదా, ఎవరిది కరెక్ట్ ఉచ్చారణ? బ్రిటిషర్ మాట్లాడిన వాడి దృష్టి కాదు నాకు కావాల్సింది. మీరు ఖచ్చితంగా చెప్పాలి ఇంగ్లీష్ ఉచ్చారణ నేర్చుకునేటప్పుడు తెలుగువాడు చేసిన ఉచ్చారణ కరెక్టా, ఇంగ్లీష్ వాడు చేసిన ఉచ్చారణ కరెక్టా. వేదాలు ఎక్కడ ఆవిర్భవించాయి భారతదేశంలో? ఎక్కడా? నార్త్ ఇండియాలో. అవునా? మరి ఉచ్చారణ ఎవరిది కరెక్ట్ అవ్వాలి? మరి ఎందుకు అహంకారాలు మా ఉచ్చారణ కరెక్ట్ అని? ఇది లాజిక్కే, లాజిక్కేనా? ఎందుకు మనకి అనిపిస్తుంది అంటే మనం అలవాటు పడ్డాం కనుక దానికి. అదే ఇప్పటికీ ఉంది ఆ రోగం, ఇప్పటికీ ఆ రోగం ఉంది. ఎవడు కూడా వేదమంత్రాలు చదివిన తర్వాత అడుక్కు తింటూ ఉంటే నాకు ఎంత బాధ ఇస్తుందో, మొట్టమొదటి బాధ నాకు ఎప్పుడు వేసిందో తెలుసు అసలు వేదమంత్రాల గురించి. అనంతపూర్లో నేను ఉన్నప్పుడు తిరుపతి నుంచి మేము వస్తున్నాం అన్నారు ఒక గ్రూప్. ఇప్పటికీ నా చెవుల్లో ఆ మంత్రతరంగాలు ఆవిర్భిస్తుంటాయి. మేము శ్రీసూక్తం చదువుతామండి, తిరుపతి నుంచి వస్తున్నాం అన్నారు. చదవండి అన్న, ఏ అద్భుతంగా చదివారు వాళ్ళు. చదివిన తర్వాత ఏమన్నారు, శ్రీసూక్తం చదివే చేపెడతామంటే ఆ శ్రీసూక్తం చదివిన ఇలా ఉండాలి, నేను శ్రీ సూక్తం చదివానండి, నిన్ను ఆశీర్వదించానండి. ఆ అడుక్కోవటానికి సిగ్గు రావటం లేదు. వేదాలు నేర్పేవాడికి కానీ, వేదాలు నేర్చుకున్నవాడికి కానీ, అసలు నేను వేదం చదివానే నాకు ఫలితం ఎందుకు రాలేదు అని అడగడేవాడు. రావాలి కదా, వేదాలు చదివితే, మంత్రం చదివితే. చెప్తుంది అదే కదా, వేదాలు అన్నీ కోరికలు తీరుస్తాయని. మీకు ఆ చేతనత్వం కనుక జాగృతం అవుతే దారిలో పడిపోయినట్టే మీరు. ఇంచంటే తప్పు తెలుస్తోంది, అర్థమైపోయింది కదా, రిజల్ట్ రాలేదు అక్కడని. సైన్స్లో రిజల్ట్ రాకపోతే ఏం చేస్తారు? మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాం ఎక్స్పెరిమెంట్. ఎంతవరకు? జపం అంటే అది, ఏ మంత్రోచ్చారణ మీరు చేస్తే ఆ దేవతాశక్తి కట్టబడుతుందో మీకే తెలుస్తుంది ప్రాక్టీస్లో. కానీ అసలు ఇక్కడ నిద్రపోతూ సామూహికంగా జపం చేయ, అరగంట జపం చేయమన్నారు మాస్టర్. ఎంత మామూలు కాదు, అరగంట. పోనీ జపం మానేసివాడు ఏం చేస్తాడంటే, ఏం చేయడు, అక్కడే కూర్చున్నాడు ఆశ్రమంలో పొద్దు నుంచి సాయంత్రం వరకు. వాడు ఏం చేశాడో నాకు తెలియదు, కానీ జపం అరగంట అనేసరికల్లా ఏడుపులు వచ్చేస్తాయి. ఇంకా ఏడిచే జపం ఎవరిని ఆకర్షిస్తుంది మీరు ఆలోచించుకోండి. వాక్ ఎవరిని ఆకర్షిస్తున్నది? వాక్ శక్తి అది. మీకు ఆ ప్రిన్సిపల్స్ అర్థం అవటం, అందుకు నేను యజ్ఞము, మహాయజ్ఞము, అశ్వమేధ యజ్ఞము నేను తర్వాత చదివి చెప్తాను. నేను అసలు ముందు మీకు ఇది అర్థమవుతోందా, అసలు మనం ఏం చేస్తున్నామో, ఆ ఉత్సాహం నిరంతరము ఉండాలి. ఆ మంత్ర జపము చేస్తున్నప్పుడు ఎప్పుడు 8 గంటల మంత్ర జపం పూర్తయిందో నాకు తెలియలేదు అని ఎవరన్నారు? 8 గంటల జపం ఎప్పుడు పూర్తయిందో అని తెలియలేదు. అంచేత ఆయన ఏం చేసుకునేవాడంటే అలారం పెట్టుకునేవాడు. ఆయన మనం అలారం ఎందుకు పెట్టుకుంటాం? ఎప్పుడు లేస్తామని. ఆయన అలారం ఎందుకు పెట్టుకునేవాడు అంటే, లేకపోతే ఆయనకి తెలిసేది కాదు మంత్ర జపం ఎప్పుడు పూర్తయిందో. ఎట్ట ఆ చేతనత్వం రావాలి. అలా చేసేవాడికి దేవతలే కాదు ఎవడైనా పలుకుతాడు. ఎలా వస్తుంది? ప్రాక్టీస్లో వస్తుంది అంతే. మీరు ముందు 10 నిమిషాలు కూర్చుంటారు, తర్వాత 15 నిమిషాలు కూర్చుంటారు, మీరు ఆ సంఖ్య పెంచుకుంటూ పోవటమే. మొదలెట్టాడా అని ఇంకా 15 నిమిషాల వరకు ఆపడు కాపాడు. నేనేం చేసేది, మీకేం చేసేది? కష్టమమ్మా మీరు. యూ హ్యావ్ టు లెర్న్ ఇట్. ఈజీ మెథడ్ లేదు దీనికి. అన్ఫార్చునేట్ ఏంటంటే, మీరు ఇదే వింటారు తప్ప అది నేర్చుకోవాలి. ఆ యజ్ఞ ప్రక్రియని, యజ్ఞో వై విశ్వ యజ్ఞ భువనస్య నాభి, ఈ మొత్తము సృష్టికి ఆ యజ్ఞ విధానమే కారణం అంటే, అసలు యజ్ఞ విధానం నుంచి మీరు లేచి ఎలా విడిపోగలుగుతున్నారు? నాకు ఇప్పటికీ అర్థం కాదు. అసలు మొత్తం బేసిస్ అది. ఇంకా ఏం చెప్తున్నాడు? ఏ కోరిక తీర్చుకోవాలన్నా కూడా యజ్ఞ విధానమే మీరు అవలంబించాలి. అక్కడ తప్ప అన్ని చోట్ల కూర్చుంటామే, ఏంటో ఆశ్చర్యం. అసలు అక్కడ కూర్చోవాలనిపించదే, అవునా? మరి అట్ట హౌ విల్ యూ లెర్న్ ఇట్? మీకు ఎలా వస్తుంది ఈ జ్ఞానం? మీకు ఇంకో దారి లేదు, అది నేను చెప్పేది. మీరు నేర్చుకోదలుచుకుంటే ఇక్కడ నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి, కానీ ఎవడికి వాడు నేర్చుకోవాల్సిందే. ఇక్కడ ఎవడి సాధన వాడిది. జస్ట్ లైక్ ఏ క్లాస్ రూమ్. క్లాస్ రూమ్లో ఒకే లెక్చర్ పాఠం చెప్తాడు. ఒక స్టూడెంట్కి గోల్డ్ మెడల్ వస్తుంది, ఇంకో స్టూడెంట్కి 0 వస్తుంది. ఆ 0 రావటానికి లెక్చరర్ కారణం కాదు, వాడి గోల్డ్ మెడల్ రావటానికి లెక్చరర్ కారణం కాదు. ఎవడు కారణం? మీరే. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయు. మీ మనస్సుని కొంచెం ఓపిగ్గా, నేను అందుకే చాలా చాలా సార్లు చెప్తాను, మీరు ఇక్కడికి రమ్మన్నది నా కోరిక ఏమిటి అంటే, భోజనం చేయటానికి తప్ప ఇక్కడే ఉండండి. మీరు ఇక్కడే ఉండి కబులు చెప్పుకుంటే అట్ట? ఎక్స్పెరిమెంట్ చేసుకోండి, చేయండి. అక్కడ ఒక స్థలం మీది రాగానే మాకేం, అక్కడ ఆ మనిషి లేడా అంటే, ఆహా ఆ మనిషి వాడు రాలేదు. అంతలాగా మీ మార్క్ పడిపోవాలి ఆ స్థలానికి. కూర్చుని పోండి అక్కడ, అప్పుడు యజ్ఞ విధానం అవుతుంది అది. యజ్ఞము అంటే ఏంటి? తెలిసి చేయుట. తెలియకుండా చేస్తున్నాం మనం మంత్రజపం, తెలియకుండా చేస్తాం యజ్ఞము, తెలియకుండా చేస్తాం ఆహారం, తెలియకుండా తింటున్నాం శ్వాస, తెలియకుండా పీల్చుకుంటున్నాం. ఏది మనకి తెలియదు. ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అంటే అజ్ఞానము పరమానందము అని అర్థం. అంతేగా, చేత ఇదేంటి వ్యక్తిగతమైనటువంటి యజ్ఞము, దీన్ని స్వాధ్యాయ యజ్ఞము అంటాం, ద్రవ్య యజ్ఞము అంటాం, తపో యజ్ఞము అంటాం, మీరు ఏదైనా పేరు పెట్టండి. ఈ యజ్ఞము నుంచి సామూహికమైనటువంటి మహాయజ్ఞానికి మీరు మారాలి. వ్యక్తిగతమైనటువంటి యజ్ఞం వల్ల మీరు ఏమీ సాధించలేరు. ఫ్యారడే యజ్ఞము చేశాడు, కరెంటు కనుక్కున్నాడు, ఎలక్ట్రిసిటీ కనుక్కున్నాడు. ఇంతమంది వ్యక్తులు ఎలక్ట్రికల్ నియమాలు తీసుకుంటే తప్ప నేర్చుకుని ఉండటం వల్లే కదా కరెంట్ ఇప్పుడు అందరికీ వెళ్తుంది. ఎవడింట్లో వాడో బ్యాటరీ పెట్టి కూర్చున్నాడు అనుకోండి, ఏమవుతుంది? మహాయజ్ఞము సామూహికత రావాలి మీకు. సామూహికత రానంత వరకు మహాయజ్ఞం అవుతుంది అది. ఈ సామూహికత నేర్చుకోవటమే సమాజం. సమాజంలో మున్సిపాలిటీ ఉంటుంది, కరెంట్ ఉంటుంది, బిజినెస్ పీపుల్ ఉంటారు, స్కూల్స్ ఉంటాయి, కాలేజెస్ ఉంటాయి, రోడ్స్ ఉంటాయి, రకరకాలు ఉన్నాయి కదా. ఇందులో ఎవడు ఇంకోటి పని చేయడు. ఎవడు ఆఫీసులో వాడు కూర్చుంటాడు, మున్సిపాలిటీ వాడు మున్సిపాలిటీ వర్క్ చూసుకుంటాడు, రోడ్స్ అండ్ బిల్డింగ్ వాడు రోడ్స్ అండ్ బిల్డింగ్ వర్క్ చూసుకుంటాడు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాడు లెక్చరర్స్ వాళ్ళు అక్కడికి వెళ్ళి మేము చదువు చెప్తూ ఉంటా ఉంటారు. అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? కాదు, ఈ మొత్తము మానవజాతి ఒక గుంటూరు లాంటి నగరంలో ఉంది. ఈ మానవజాతి ఏం చేస్తుంది అక్కడ? రెండు పనులు చేస్తున్నాయి. మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ వర్క్ చేసుకుంటున్నారు, చేతనైనంత ఎంత కరెక్ట్గా ఉంది అని క్రిటిసైజ్ చేయకండి, అది ఉన్నారు వాళ్ళు అక్కడ, లేకపోతే ఏమాత్రం కూడా ఉండదు.